ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ. ಪದವ ಅಧ್ಯಾಯಂ 27ವ ಶ್ಲೋಕಂ. ಉಚ್ಚೈಶ್ರವಸಮಶ್ವಾನಾ ವಿದ್ಧಿ ಮಾಮೃತೋದ್ಭವಂ ಐರಾವತಂ ಗಜೇಂದ್ರಾಣಾಂ ನರಾಣಾಂ ಚ ನರಾಧಿಪಂ.
ಪರಮಾತ್ಮುಡು లేక భగవంతుడు ఈ జగత్తుకు కారణం అని, ఈ జగత్తంతా కూడా కార్యం అని చెప్పబడుతోంది. కార్యము అంటే వికారము అని, భూతి అని కూడా అంటారు. వికారము లేక భూతి లేక కార్యము, ఇంగ్లీష్లోనేమో ప్రోడక్ట్ అంటారు. బంగారం కారణం, ఆభరణాలు కార్యం, ప్రోడక్ట్స్. వుడ్ కారణం, కాజ్. ఫర్నిచర్ కార్యం. దారం కారణం, వస్త్రం కార్యం. మట్టి కారణం, కుండలు కార్యం. అదేవిధంగా పరమాత్ముడు కారణం, ఈ ప్రపంచం కార్యం. ఈ విషయం తెలిసినప్పుడు దాని తర్వాత మనకు రావాల్సిన ఆలోచన ఏమిటి అంటే, బంగారం కారణమైతే ఆభరణాలు కార్యం కనుక ఆభరణాలు కారణం కంటే వేరుగా ఉండలేవు. కారణం బంగారం లేకుండా కార్య ఆభరణాలు ఉండలేవు కనుక ఆభరణాలు అనేటటువంటివి బంగారం కంటే వేరు కాదు అని మన మనసులో రావాలి ఈ ఆలోచన అంతా. దారం కంటే వస్త్రం వేరుగా లేదు, మట్టి కంటే కుండలు వేరుగా లేవు. కార్యం చూస్తున్నా కూడా మనం కారణాన్నే చూస్తున్నాం. ఈ వస్త్రాన్ని చూస్తూ ఉంటే దారం చూస్తున్నామా, వస్త్రాన్ని చూస్తున్నామా? వస్త్రం రూపంలో ఉన్న దారాన్ని చూస్తున్నాం, కుండ రూపంలో ఉన్న మట్టిని చూస్తున్నాం, గొలుసు రూపంలో ఉన్న బంగారాన్ని చూస్తున్నాం. కార్యం చూసేటప్పుడు కూడా నిజంగా మనం కారణాన్నే చూస్తున్నాం. అదేవిధంగా మరి జగత్తు, ప్రపంచం పరమాత్మ యొక్క కార్యమైతే ఆయన కంటే వేరుగా ఉండదు కనుక ఈ ప్రపంచం కార్యమైతే, ఆయన యొక్క కార్యమైతే ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్ముడే అయి ఉండాలి. ఈ పరమాత్ముడే ఈ ప్రపంచ రూపంలో కనపడుతున్నాడు. అక్కడ ఆభరణాలన్నీ కూడా బంగారమే ఆభరణ రూపంలో కనపడుతుందంటే తల బాగా ఆడించారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమనుకోవాలి, ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్ముడి వేరొక రూపం. నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అంటే పరమాత్ముడినే చూస్తున్నాను. ఇందాక ఏమన్నారు, వస్త్రాన్ని చూస్తుంటే ఏం చూస్తున్నామన్నారు? దారాన్నే చూస్తున్నామండి. కుండని చూస్తుంటే ఏం చూస్తున్నామన్నారు? మట్టినే చూస్తున్నామండి. అంటే దాని కారణాన్నే చూస్తున్నాం. మరి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏం చూస్తున్నామంటే ఆయన కారణం కనుక ఆయన్నే చూస్తున్నామనే జ్ఞానం రావాలి. వస్తే మనందరం జీవన్ముక్తులం అని అర్థం. రాకపోతే ఇంకా ముక్తి కోసం ప్రయత్నం చెయ్యాలి. కనుక ఈ ప్రపంచం అనేది కార్యము లేక భూతి లేక వికారం, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగినప్పుడు, ధ్యానం చేసుకోవడానికి నాకు నన్ను ఏ రూపంలో ధ్యానం చెయ్యాలి అని అడిగాడు. ఏ రూపంలో ధ్యానం చెయ్యాలి అని అడిగితే కృష్ణ పరమాత్మ కొన్ని విశేష రూపాలు చెప్తున్నాడు. అన్నీ నా రూపాలే, నేనే కారణం కనుక అన్నీ నా రూపాలే. అయినప్పటికీ ఫర్ శాంపుల్ సేక్ కొన్ని నేను విశేష భూతులను చెప్తాను. భూతి అంటే కార్యం, వికారం, కారణం యొక్క వికారమే. ఏమండి, మట్టి యొక్క వికారమే కదా ఈ కుండ, మట్టి యొక్క మార్పు. వికారం అంటే ఏమిటి? మార్పు. మట్టి యొక్క మార్పు, మట్టి యొక్క వికారమే కుండ. దారము యొక్క వికారమే వస్త్రం. అదేవిధంగా పరమాత్ముడి యొక్క వికారమే మార్పే ఈ ప్రపంచం. అయితే అన్ని రూపాలు ఆయనే అయినప్పటికీ కూడా కొన్ని విశేష భూతులను చెప్తాను అన్నారు. ఎక్స్ట్రా ఆర్డినరీ, ప్రత్యేకమైనటువంటి భూతి, ప్రత్యేకమైన విశేషమైన విభూతి, విశేష అభిభవనం అంటారు. అవి కొన్ని చెప్తాను ధ్యానం చేసుకోవడానికి. ఏమండి, దేవుడు అంతటా ఉంటే ఇంట్లో ఒక పూజా రూమ్ ఎందుకు? దేవుడు అంతటా ఉన్నాడు. ఒక పిల్లవాడు అంటాడు అమ్మమ్మతో, అమ్మమ్మ అమ్మమ్మ నేను కుడికి వెళ్ళను అన్నాడు. ఎందుకురా అంటే, ఆ దేవుడు అంతటా ఉన్నాడు కదా, నాలోనే ఉన్నాడు, నేను ఎందుకు గుడికి వెళ్ళాలి అన్నాడు. ఆవిడ ఏం చెప్పాలో సమాధానం అర్థం కాల. స్వామిని ఏం చేయమంటారు వీడితో అంటున్నది ఆవిడ. దేవుడు అంతటా ఉన్నప్పుడు ఇంట్లో పూజా గది ఎందుకు, పూజా రూమ్ ఎందుకు అంటే, దేవుడు అంతటా ఉన్నప్పటికీ కూడా అంతటా ఉన్న దేవుణ్ణి పూజించడం అనే శక్తి నాకు చాలదు ఈ శరీరానికి. కనుక దేశం అంతటిని నేను గౌరవించాలి అంటే దేశం మొత్తానికి పోయి పూలు వేయగలనా? కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా వెళ్ళి నేను పూలు వేయగలనా దేశానికి? ఆగస్టు 15కి ఒక రోజు లోపల ఆగస్టు 15కి సల్యూట్ చేయాలి కదా. నేను కన్యాకుమారి నుంచి బయలుదేరుతానండి, కాశ్మీర్ దాకా వెళ్ళి సల్యూట్ చేసుకుంటూ పోతానండి. రిపబ్లిక్ డేకి జనవరి 26కి ఆగస్టు 15కి సంవత్సరానికి 2 సార్లు నేను కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా సెల్యూట్ చేసుకుంటూ పోతానంటే అవుతుందా? చెయ్యి అట్టకి పట్టుకుపోతా, చెయ్యి పట్టుకుపోయి ఇంక రాదు కిందికి. అయ్యే పనేనా పిచ్చివాడా, కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా నువ్వు వెళ్ళక్కర్లేదు. దానికి గుర్తుగా నీకు ఒక ప్రతీకాన్ని ఇస్తాను, 3 రంగుల జెండా, అది పెట్టుకో. దానికి ముందు నువ్వు సల్యూట్ చేయి. ఎంతసేపు? ఆ జనగణమనం అయ్యే వరకు. అప్పుడు దేశం మొత్తానికి చేసినట్లే. చూసారా, జెండాకి చేస్తే, పతాకానికి నమస్కారం చేస్తే దేశం మొత్తానికి చేసినట్లే కదా. అట్లని చెప్పి ఏమండి, దేశం అంతటా ఉంది కదా, అంతటా ఉన్నప్పుడు నేను ఎందుకు దీనికి చేయాలి? భావన, వ్యక్తి ఒక్క వస్తువులో నేను భావిస్తాను మొత్తాన్ని, అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది అలా భావించడానికి. అదేవిధంగా విభూతి, విశేషమైన ప్రత్యేకమైన భూతి, అభిభవనం విభూతి అన్నారు. అవి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతీక ఆలంబనం అన్నారు 20వ శ్లోకం నుంచి మొదలుపెట్టారు. మొదలుపెట్టి చెప్తున్నారు 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 40వ శ్లోకం దాకా చెప్తూనే ఉంటారు. ఏమేమి చెప్తున్నారు అంటే చాలా చెప్పారు ఇంతవరకు. ఈ యొక్క 27వ శ్లోకంలో ఈ సముద్ర మథనం చేసేటప్పుడు చాలా వచ్చినాయి, చూసావా అర్జున? చాలా చాలా వచ్చినాయి. విషం కూడా వచ్చింది కదా, మరి అది కూడా ఆలంబనంగా పెట్టుకున్నావా అంటే అది పెట్టుకోను నేను. విభూతి అందులో నుంచి ఒక అశ్వం వచ్చింది బయటికి. ఉచ్చై శ్రవసం అశ్వానాం, ఉచ్చై శ్రవస్, ఉచ్చై శ్రవసం అనేటటువంటి గుర్రం. ఉచ్చై శ్రవసం అంటే ఏ ఎవరి యొక్క కీర్తి ప్రఖ్యాతి దూర దేశాలకు వెళుతుందో అది ఉచ్చై శ్రవసం అని అర్థం. అటువంటి గుర్రం సముద్ర మథనం చేసేటప్పుడు ఈ దేవతలు రాక్షసులు అందులో నుంచి వచ్చింది. అది నా విభూతి అన్నారు కృష్ణ పరమాత్మ. దాన్ని ఆలంబనంగా పెట్టుకొని ధ్యానం చేయి. ఉచ్చై శ్రవసం అశ్వాన, అది ఎవరు తీసుకున్నారు తెలుసా? ఇంద్రుడు వచ్చి తీసుకుపోయినాడు, నాకు కావాలి ఈ అశ్వం అని చెప్పి. ఒక్కొక్కళ్ళు ఒకటి తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు తీసుకున్నారు. తర్వాత విద్ధి మాం అమృతోద్భవం, అమృత ఉద్భవం ముచ్చైశ్రవశం మాం విద్ధి. ఎప్పుడొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుర్రం అంటే, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనుకోవాకు. అమృత ఉద్భవం, అమృతం పుట్టడానికి ముందు సముద్రం మథనం చేసేటప్పుడు అమృతోద్భవం, అమృతం నిమిత్తం మథనోద్భవం, అమృతం కోసం వాళ్ళు సముద్ర మథనం చేసేటప్పుడు ఈ యొక్క ఉచ్చైశ్రవశం అనే గుర్రం వచ్చింది, అశ్వం వచ్చింది, అది నేనే అని అన్నాడు. ఆ యొక్క విభూతి నాదే. తర్వాత ఇంకా ఎవరెవరు వచ్చారు అంటే, ఐరావతం గజేంద్రాణం, తెల్లటి ఏనుగు కూడా వచ్చిందట. రెండు తెల్ల దంతాలతో ఉన్నటువంటి తెల్లటి ఏనుగు, పెద్ద ఏనుగు. ఐరావతం గజేంద్రులలో అంటే ఏనుగులలో ఐరావతం అనే ఏనుగు కూడా ఆ సముద్ర మథనం చేసేటప్పుడు వచ్చిందట. అది కూడా ఇంద్రుడే తీసుకున్నాడు. ఇంద్రుడికి ఎన్ని వాహనాలు చూడండి, బెన్స్ కారు లాగానే, బెన్స్ కారు, మెర్సిడెస్ కారు, ఎన్నెన్నో కార్లు లాగానే ఆయనకి ఈ గుర్రం ఆయన తీసుకున్నాడు, ఏనుగుల్ని ఆయనే తీసుకున్నాడు. ఐరావతం గజేంద్రాణ, సరే ఈ ఎవరు తీసుకున్నారు, లక్ష్మీదేవి వచ్చిందట అందులో నుంచి. అది చెప్పలే ఇక్కడ, మురికే చెప్తున్నా. లక్ష్మీదేవి వస్తే విష్ణుమూర్తి తీసుకున్నట్ట ఆయన. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది లక్ష్మి, లెట్ అని చెప్పి ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం శివుడికి మాత్రం హాలాహలం ఇచ్చారు చివరికి. ఆ సముద్రంలో నుంచి లక్ష్మి వస్తే సముద్ర రాజా లక్ష్మిని తీసుకెళ్ళి ఆ పీతాంబరుడికి ఇచ్చాడు. ఎందుకంటే మంచి డ్రెస్ వేసుకుంటాడు విష్ణుమూర్తి, పెద్ద పెద్ద పూలమాలలు వేసుకుంటాడు ఆయన, రకరకాల ఆభరణాలు వేసుకుంటాడు. అందుకని మామగారు కూడా చూశాడు, అల్లుడు బాగా రిచ్గా ఉండాలి కదా, ఈ శివుడికి ఇస్తే ఏముంది, దిగంబరుడు శ్మశానంలో తిరుగుతుంటాడు, విభూతి రాసుకుంటాడు, పాములు వేసుకుంటాడు మెళ్ళో. అందుకని సముద్ర రాజ కూతురు కదా, సముద్ర రాజ కన్య ఈమె లక్ష్మీదేవి. ఆయన కూడా బాగా ఆలోచించి మా అబ్బాయికి వరుణ్ణి ఎవరిని చూద్దామంటే విష్ణుమూర్తే బాగున్నాడని చెప్పించాడు. అందుకని ఒక జోకు లాగా ఒక ఫన్నీ శ్లోకం ఉంది దానికి. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, కిం వాససాన ఇతి విచారణీయం, వాస ప్రధాన కలు యోగ్యతాయా పీతాంబర వీక్ష్య దధౌ స్వకన్యాం చర్మాంబరం వీక్ష్య విషం సముద్రః అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, ఎవరో పండితులు రాశారు, కిం వాససస న ఇతి విచారణీయం, ఏ డ్రెస్ వేసుకుంటే ఏముందండి పెద్ద, ఏదో సింపుల్గా ఉంటే సరిపోతుంది. కిం వాససస, వాససస అంటే వస్త్రాలు, డ్రెస్, గార్మెంట్స్, కాస్ట్లీ గార్మెంట్స్, ఏం పెద్ద పెద్ద ఎందుకు కాస్ట్లీ వేసుకోవడం, ఏమి కట్టుకుంటే ఏముంది. వాససస ఇతి న విచారణీయం, అట్లా అనుకోవాకండి, ఏం కట్టుకుంటే ఏమిట్లే ప్రవాళించే అనుకోవాకండి. ఎందుకంటే నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ అని పండితుడు చెప్తున్నాడు. వాస ప్రధాన కలు యోగ్యతాయా, నీ మంచి యోగ్యతను చూడాలంటే నువ్వు సూటు బూట్లో వెళ్ళాలి కదా, లేకపోతే ఆ సెక్యూరిటీ వాడు తలుపు తీసేవాడు కూడా తీయడు ప్యూను కూడా. నువ్వు మంచి డ్రెస్లో పోతే సూటు బూట్లో వెళితే వాడు వెంటనే తలుపు తీస్తాడు, లేకపోతే పో పో అంటాడు. మామూలు డ్రెస్ వేసుకొని పోతే, పిచ్చి డ్రెస్ వేసుకొని పోతే కనుక మంచి డ్రెస్ వేసుకోవాలి. వేసుకొని వాస ప్రధాన కలు, డ్రెస్ మంచిగా ఉండాలి కదా, ఎందుకంటే పీతాంబరం వీక్ష దధౌ స్వకన్య, ఆ విష్ణుమూర్తి వేసుకున్న పీతాంబరాలు చూసి పట్టు వస్త్రాలు, బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ బార్డర్, రెడ్ బార్డర్, ఎల్లో కలర్, ధగ 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 మెరిసిపోతున్నాయి. ఈ సముద్రరాజు చూశాడు, పీతాంబరం వీక్ష దదౌ స్వకన్య, తన కూతుర్ని ఇచ్చేశాడు లక్ష్మీదేవిని. సముద్రంలోనే కదా ఇవన్నీ వచ్చినాయి ఆ సముద్రంలోంచి. తర్వాత మరి ఈ విషయాన్ని ఎవరికి ఇవ్వాలన్నట్ట, ఇక్కడ ఉన్నాడు చూసావా ఆయన శివుడు, ఆయనకి ఇచ్చాట. ఏమని, చర్మాంబరం వీక్ష, ఏనుగు చర్మాన్ని ధరించున్నట్ట ఆయన. అట్లా ఆయన ఆయనకి ఏమిచ్చాడు, విషయాన్ని ఇచ్చాడు. అందుకని జోక్ అనమాట, నిజంగా అలా అని కాదు. ఊరికే మన ఎందుకు అట్లా అని అంటే, మనుషులు ప్రాధాన్యత ఉంటుంది కొంత, మనం వేసుకునే డ్రెస్సుని బట్టి కూడా ఎక్కడికి ఎప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు నేను సింపుల్గా సాదాగా వెళ్తాను అనకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, క్లాస్కి వెళితే పట్టు చీరలన్నీ కట్టుకొని నగలు వేసుకొని వస్తాము రాం కదా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు సీదా సాదాగా పోకూడదు. రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు నేను వేదాంత స్టూడెంట్నండి, నేను సింపుల్గానే ఉంటాను. అక్కడికి వెళితే సింపుల్గా ఉంటే ఎట్లా, వాళ్ళ పరువు కాపాడాలి కదా, వాళ్ళ స్టేటస్ తగినట్లుగా వెళ్ళాలి కదా. మనం సన్యాసి అయితే ఎట్లా వెళ్ళినా పర్వాలే, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అట్లా వెళ్ళకూడదు. సరే ఇప్పుడు రండి సార్ విషయానికి వద్దాం. ఓకే, నరాణాం చ నరాధిపం. నరాణాం అంటే మనుష్యాణం, మనుష్యులలో నర అధిపం అంటే రాజు. రాజుని దేవుడితో సమానంగా చూసేవాళ్ళు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, గర్భిణీ స్త్రీలను చూడటానికి వెళ్ళేటప్పుడు కానీ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎప్పుడో ఫలము పువ్వు తీసుకెళ్ళాలి మొదటిసారి వెళ్ళేటప్పుడు. అట్లీస్ట్ మొదటిసారి వెళ్ళేటప్పుడు ఫలం తీసుకొని వెళ్ళాలి, పుష్పాలు తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. రాజును చూడటానికి వెళ్ళినా సరే రాజుని దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు. కనుక నర అధిపహ అంటే ఏమిరు, రాజు. కనుక ఒక రాజుని ఆలంబనంగా చేసుకొని ధ్యానించవచ్చు చూడండి. అందుకని రాజు అంటే అంత విలువ మన దేశంలో. రాజుకి గొప్ప స్థానం ఇస్తారు, భగవంతుడికి ఇచ్చినంత స్థానం, తల్లికి తండ్రికి ఇచ్చినంత స్థానాన్ని రాజుకి ఇస్తారు. ఊరికే చెప్పారు కృష్ణ పరమాత్మ చూడండి, నరాధిపం నరాణం. రాజు మనిషా దేవుడా, మనిషే. నరాణం మనుషుల యందు నేను నరాధిపుణ్ణి అంటే రాజుని. కనుక రాజుని ఆలంబనంగా చేసుకో, మంచి రాజు అయి ఉండాలి. అది నరాధిపం రాజానాం, రాజానాం. తర్వాత శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాన్ అంటే దేవుడు చెయ్యవలసిన పనిని దేవుడి రిప్రజెంటేటివ్గా రాజు చేస్తాడు. చెయ్యాలి, చేస్తాడు కాదు చెయ్యాలి. దేవుడు ఎలాగైతే సహాయం చేస్తాడో ప్రజలకి, దేవుడు ఏం చేస్తాడంటే రాజుని పంపిస్తాడు, గురువుల్ని పంపిస్తాడు. దేవుడే ఈ ప్రజలకి క్షేమం కోసం వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. రాజుని పంపిస్తాడు, గురువుల్ని పంపిస్తాడు, తల్లిని తండ్రిని అందరినీ పంపిస్తూ ఉంటాడు ఆయన. కనుక భగవంతుడే మనకి ఈ రూపాల్లో ఉన్నాడు అని భావించాలి. తర్వాత శ్లోకం, తర్వాత మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ. తమ్ మాం విద్ధి అని చేర్చుకోవాలి. నరాణాం చ నరాధిపం తమ్ మాం విద్ధి, ఐరావతం గజేంద్రాణం మాం విద్ధి. నన్ను అని తెలుసుకో, నా ఎక్స్ట్రా విభూతి అని తెలుసుకో, ప్రత్యేకమైనటువంటి ప్రతీకమని తెలుసుకో ఉపాసన చేయడానికి. ఎన్ని చెప్తున్నారో చూసారా, నీకు ఒకటిగా ఇష్టం, నీకు అందులో ఏదో ఒకటైనా ఇష్టం ఉండాలి కదా. కొంతమందికి చీరల షాపుకు పోతే చీరలన్నీ వేస్తాడు వాడు, ఇట్లా 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 అని వేస్తూనే ఉంటాడు. నాకు ఒక్కటి నచ్చలేదండి అంటే ఎట్లా ఉంటుంది. భగవంతుడు ఎన్ని ప్రతీకాలు పెడుతున్నాడు మన ముందు, ఒక్క ప్రతీకం అందులో ఏదో ఒకటి, ఒకటి చాలు, మళ్ళీ పది పెట్టుకోకూడదు. చాలామంది పది పెట్టుకుంటారు ముందు, పెట్టుకొని గందరగోళం అవుతారు చివరికి, ఏం పూజ చేయాలో తెలియక. అలా చేయకూడదు. ఒకే ప్రతీకం, ఒకే రూపం, ఒకటే పెట్టుకొని ఎప్పుడు అదే చేయాలి, ఎప్పుడు అదే చేయాలని బోర్ కొడుతుందండి అన్నాడు. ఏ దేవుడి విషయంలో బోర్ కొట్టడం ఏమిటి, చాలా కొడుతుంది జనానికి. అప్పుడప్పుడు మారుస్తుంటారు ఆయన, నువ్వు వెళ్ళరా కాసేపు ఇక్కడ పెట్టుకుని, అట్లా చేస్తుంటారు. చాలామందికి ఈ విషయం తెలియక సోమవారం ఒక ఆవిడ చాలేళ్ల కిందట వచ్చి చెప్పింది నాకు, 7 రోజులు ఒక్కొక్క దేవునికి అభిషేకం. సోమవారం అంటే శివుడికి, మంగళవారం అంటే ఇంకో దేవుడికి, బుధవారం అంటే ఇంకో దేవుడికి, అట్లా తీసుకొచ్చి పెట్టి చేస్తుంటుందిట. అప్పుడు ఎవరికి కోపం రాకుండా ఉంటుంది కదండి, అందుకని అందరికీ చేస్తాను. అమాయకత్వం చూడండి మనుషులకి. కనుక ఒక ఇష్టదేవత ఉండాలి, ఆ ఇష్టదేవతకి సంబంధించిన ప్రతీకం పెట్టుకోవాలి, జీవితాంతం అదే చెయ్యాలి. ఎందుకు అదే చెయ్యాలి, వేరుగా మార్చాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, ఆ పరమాత్ముడే, పోయిన వారం చెప్పాను, ఇన్ఫినిట్ పరమాత్మని ఒక రూపంలో చూస్తున్నాము. మన కొద్ది కాలం తాత్కాలికంగా ఈ రూపంలో మనం ఆరాధించాలి, కానీ ఇది జీవిత పరమావధి కాదు. ఆ రూపాన్ని పరిమితి లేని పరమాత్మను పరిమితమైనటువంటి రూపంలో ఆరాధించడం శాశ్వతం అవుతుందా చెప్పండి? పరిమితం లేని ఇన్ఫినిట్ పరిమితం లేని పరమాత్మని పరిమితమైన రూపంలో ఆరాధించమని శాస్త్రమే చెప్పింది. ఆ పరిమితమైనటువంటి రూపంలో ఆరాధించడం అనేది జీవిత పరమావధి కాదు, కావడానికి వీల్లేదు. అది నీవు జీవిత పరమావధిగా తీసుకుంటే నువ్వే నష్టపోతావు, నువ్వు ముందుకు వెళ్ళలేవు ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో. కనుక ఆ పరిమితి లేనటువంటి పరమాత్మని ఈ రూపంలో నేను ధ్యానిస్తున్నాను. ఈ రూపంలో ధ్యానిస్తున్నప్పుడు ఆయనే అన్ని రూపాల్లో ఉన్నప్పుడు ఇంకా రూపాలు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి ఎంత ఫన్నీయం. ఈ దేవుడు కొన్ని రోజులు మనకు సహాయం చేశాడు, తర్వాత కొంచెం పవర్ తగ్గిపోయింది ఈయనకి, కానీ వేరే దేవుణ్ణి పెడతా అన్నాడు. ఒకే దేవుళ్ళలోనే మళ్ళీ ఏరియా వైజ్ కూడా, ఏరియా వైజ్ అక్కడ ఆళ్వార్పేటలో ఉన్న ఆంజనేయ స్వామి పవర్ఫుల్, లేదంటే నంగనల్లూరులో ఉన్న ఆంజనేయ స్వామి పవర్ఫుల్, ఆంజనేయ స్వామిలోనే పవర్ఫుల్, ఏరియా వైజ్ పవర్ఫుల్. ఎంత పైత్యం పెరిగిపోతున్నందు చూసారా మనుషులకి. కనుక ఒక్క పరమాత్మని పరిమిత రూపంలో చూసినప్పుడు ఇంకా నువ్వు రూపాలు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ పరమాత్మనే కదా ఈ రూపంలో చూస్తున్నావు, మళ్ళీ ఇంకొక రూపం పెట్టినా కూడా ఆ పరమాత్మే కదా. దీన్ని ఏమంటారు తెలుసా తెలుగులో? తిక్క అంటారు. అచ్చమైన తెలుగు చెప్పాలంటే తిక్క, అదేమిటో తెలియదు, తిక్క అంటారు. తిక్క అంటే ఏమిటి? బుద్ధి లేకుండా పనులు అన్నమాట ఇవన్నీ కూడా. 33 కోట్ల దేవతల్లో ఒక దేవతని నువ్వు పూజిస్తావు, ఆయన పరమాత్ముణ్ణి ఆ రూపాల్లో పూజిస్తావు, అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏమిటి, ఏమిటో తెలుసు ఉంటావు, ఏమిటో పూజ చేస్తున్నాను అనుకుంటావు, ఆ పూజ దానికి విర్రవీగుతుంటావు. పైగా నేను ఎంత పెద్ద భక్తురాలినో అని, ఏం భక్తురాలు, అది ప్రకటన చేసుకోవాలి. మళ్ళీ మాల దానికి ఒక సంచి, ఆ మాల తిప్పుతూనే ఉంటారు, దానికి ఒక సంచి వెళ్ళాడుతూ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు అన్నీ చూసి చేస్తూనే ఉంటాను. ఏమిటి ఇవన్నీ? కనుక భక్తి వల్ల వచ్చే అహంకారం, భక్తుణ్ణి అనుకుంటూ పెంచుకునే అహంకారం, అటువంటి అహంకారాలకు తావు ఉండకుండా ఉండాలి అంటే ఆ భగవంతుడి స్వరూపం తెలుసుకోవాలి అంటే 7, 9, 10, 11 అధ్యాయాలు బాగా వినాలి. మనకు అన్నిటి వల్ల అహంకారమే వస్తుంది, విద్య వల్ల అహంకారం, రూపం వల్ల అహంకారం, యవ్వనం వల్ల అహంకారం, ధనం వల్ల అహంకారం, భక్తి ఎక్కువగా ఉన్నదని ప్రకటన చేసుకోవడానికి ఒక అహంకారం, మిడిమిడి జ్ఞానంతో అహంకారం. ఎందుకు ఈ అహంకారాలన్నీ? అందుకని అహంకారం ఉన్నవాడు ఎప్పుడూ ఎదగలేడు మనిషి. భగవంతుడికి శరణాగతుడు అవడం అంటే ఏమిటనుకున్నారు? అసలు నేను భక్తుండని 10 మందికి తెలియవలసిన పని లేదు, వ్యక్తం చేయాల్సిన పని లేదు, నా దేవుడు గొప్పవాడు అని చెప్పకూడదు అసలు, అది చాలా తప్పు. దేవుడు చాలా బాధపడతాడు, పడతాడా లేదా? నా దేవుడు గొప్పవాడు అంటామేమిటి అసలు? నీ దేవుడు గొప్పవాడైతే అవతల వాడి దేవుడు గొప్పవాడు కాదని చెప్పినట్లే కదా. అప్పుడు ఆయనే అనుకుంటున్నాడు, నేను ఉన్నది ఒక్కవాడిని, వీడి నన్ను ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, నేను ఉన్నది ఒక్కడే, నన్ను వీడు ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, ఆ దేవుడు ఈ దేవుడు ఈయన గొప్పవాడు ఆయన గొప్పవాడు అని చెప్పి ఒరే ఈ భక్తుడితో నేను ఎప్పుడు విసిగి వేసారిపోతున్నాడు ఆ భగవంతుడు. పాపం జ్ఞాని గనక బతికిపోయినాడు ఆయన, లేకపోతే ఆయన మహాసంసారి అయ్యేవాడు, ఆయనకు కూడా అజ్ఞానం ఉండుంటే. పిచ్చి భక్తులు పూజించినా కూడా పర్వాలేదులే పోని ఏం చేస్తాం అని చెప్పి తట్టుకుంటున్నాడు ఆయన. ఆయన ఓర్పుని మనం పరీక్షిస్తున్నాం, అంత గొప్పవాళ్ళం మనం. ఇవన్నీ పోవాలంటే ఒక్కటే, గురువు పాదమే శరణం. అర్థమైందా? గురువు అంటే ఉట్టి గురువు కాదు, ఉట్టి గురువు ఓటి గురువు. శాస్త్రం భగవద్గీత ఉపనిషత్తులు చెప్పే గురువు మాత్రమే పరమ గురువు అని చెప్పాను ఆచార్య దేవభవలో. కనుక శాస్త్రం ఉన్న గురువు కావాలి మనకు. శాస్త్రం ఉన్న గురువు దగ్గర శాస్త్రం చదవాలి. చదివేటప్పుడు గురువు ఎంత శ్రద్ధతో చెప్తున్నారో దానికి ఇంకా 10 రెట్లు శ్రద్ధగా వినాలి, ఇంకా 10 రెట్లు శ్రద్ధగా వినాలి. జ్ఞానం రావాలి కదా. మరి ఈ లోపల మనకు పంటి నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా సరే అని తట్టుకోవాలి, తట్టుకోవాలి. అసలు నిజంగా ఆ భక్తే ఉంటే, ఆ గురువు శాస్త్రం మీద శ్రద్ధ ఉంటే ఇవి నొప్పులు తెలియవు. అసలు విషయం అది. ఏ శరీర బాధ, ఈతి బాధలు అసలు బాధే అనిపించదు. స్వామిని ఒక్క గంట ఏం తెలియలేదండి, ప్రపంచమే తెలియలేదు. ఏమైంది, నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి అన్నారు. తెలియలేదండి అన్నారు. అది విషయం. అంతటి భక్తి కావాలి. దేనికి? ఈ పరమాత్ముడి యొక్క ప్రతీకాలు ఇవన్నీ అని తెలుసుకొని పూజ చేయాలి. నేనెవరో చెప్పాడు, ఎక్కడ లోకల్గా చెప్పారు ఆ ఫామ్ నేను పూజ చేస్తా ఉంటే ఇక్కడ చెప్పాడా లేదా అది ముఖ్యం నాకు. శాస్త్రంలో చెప్పబడినటువంటి రూపాన్ని నేను పూజించాలి, కానీ శాస్త్రంలో చెప్పబడనిది చెయ్యకూడదు. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటానంటే చేసుకోపో, ఎవరికి ఇష్టం, నష్టం. పద్ధతి అంటారు దాన్ని. శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలంబనాన్ని తీసుకుంటే నీకు క్షేమం. తెలియని దోవలో పోతే ఎక్కడ ఏ ముళ్ళు ఉంటాయో, ఏ గుంటలు ఉంటాయో ఎవరికి తెలుసు. మహానుభావులు నడిచి ఈ మార్గంలో దీన్ని సాధన చేసి చెప్పినటువంటిది. ఇది తరతరాలుగా పరంపరగా అనేక వేల వేల సంవత్సరాలుగా సృష్టి ఆరంభం నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరి బుద్ధిలో నుంచో కొత్తగా పుట్టేది కాదు. అర్థమైందా? అది తెలియకపోతే మనల్ని దోవ తప్పించేట్లు చేస్తారు. మనకు శాస్త్రం గ్రిప్ కనుక లేకపోతే, గురువు మార్గదర్శనం లేకపోతే మనం గాలి వాటానికి ఎటైనా పోతాం, ఎటైనా పోతాం, గాలి పటంలాగా ఎగిరిపోతాం చివరికి. అలా ఎగిరిపోయి అశాంతితో మిగులుతాం. అర్థమైందా? ఎలా చేయాలి ధ్యానం, ఏం చెయ్యాలి, ఎప్పుడు చేయాలి, ఏ రూపంతో చేయాలి, దానికి ఉన్నది పద్ధతి. అది అడిగి తెలుసుకుందాం, చేద్దాం ధ్యానం అని గురువుని అడగాలి. మాకు ఒక ధ్యానం క్లాస్ చెప్పండి, ఎలా చేయాలి, ఏం చెయ్యాలి అని అడిగితే కదా చెప్తారు గురువు గారైనా. ఆకలైంది, అమ్మ అన్నం పెట్టంటే కదా అమ్మ పెడుతుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆకలి లేదేమో అందుకని చెప్పడం లేదు గురువు గారు. ధ్యానం చెయ్యాలి అంటే అందుకని సాధన క్యాంపులో చెప్తున్నాం ధ్యానం. తర్వాత చదువుతాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ఆయుధానాం ఆయుధములయందు అహం వజ్రం తం మాం విద్ధి. నువ్వు తెలుసుకోవలసినది ఓ అర్జున, వజ్రం అనే ఆయుధం. దధీచి మహర్షి తన ఎముకని, వెన్నుపూసని ఇస్తాడు ఆయుధంగా చేసుకోవడానికి. ఇంద్రుడికి ఇస్తాడనమాట వజ్రాయుధంగా, ఒక రాక్షసుని చంపడం కోసం. ఈయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయన వెన్నెముక అంతటి బలమైనటువంటిది. తపస్సంపన్నుడు ఆయన, ఆ త్యాగం చేస్తాడు ఆయన. తన జీవితాన్ని వదిలిపెట్టేసి ఆ యొక్క వెన్నుపూసని ఆయుధంగా ఇస్తాడు. అటువంటి ఆయుధాన్ని, వజ్రాన్ని వజ్రాయుధం అంటారు దాన్ని. అది ఇంద్రుడే తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనే కదా దేవతలకి రాజు, కనుక దేవతలు నడిపించేదే ఆయన. దేవతలను నడిపించేవాడు ఇంద్రుడు, కనుక ఇంద్రుడికి ఆయుధంగా ఈ వజ్రం ఇవ్వబడింది. ఆ ఆయుధాన్ని నేనే అన్నాడు. వజ్రాయుధమును నేను అంటే ఖడ్గములలో వజ్రమైనటువంటి ఖడ్గం, వజ్రం అనే పేరు కలిగినటువంటి ఖడ్గం. శస్త్రబలం బ్రహ్మబలం అంటారు. శస్త్రబలం అంటే శస్త్రంలో ఉన్నటువంటి శక్తి. విశ్వామిత్రుడికి శస్త్రబలం ఉంది, వశిష్ట మహర్షికి బ్రహ్మబలం ఉన్నది. బ్రహ్మబలం అంటే మంత్రబలం. దధీచికి ఉన్నది మంత్రబలం, బ్రహ్మబలం అది శస్త్రం బలం కంటే ఎక్కువ. ఈ వజ్రం అనేటువంటిది శస్త్రం కాదు. ఈ దధీచి అనేటువంటి మహర్షి యొక్క వెన్నుపూస తపస్సుతో కూడినటువంటిది కనుక బ్రహ్మబలాన్ని కలిగినటువంటి అటువంటిది ఈ వజ్రం. వజ్ర ఆయుధం అది నేనే అయి ఉన్నాను. తర్వాత ధేనూనాం కామధుక్ అహమస్మి. ధేనువుల యందు అంటే ఆవుల యందు, గోవుల యందు కామధుకు అని పేరు కలిగినటువంటి గోవుని నేను. కామం కామం దోగ్ధి ఇది కామధుక్. మామూలు ఆవులన్నీ పాలు ఇస్తాయి, కానీ ఈ ఆవు కామధేనువు అనుకున్నవన్నీ ఇస్తుంది. అందుకని కామం కామం దోగ్ధి కామధేను. మన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఆవుని గనక తలుచుకుంటే. ఈ ఆవు కూడా సముద్ర మదనం టైంలోనే వచ్చింది, కామధేనువు కూడా రాగానే స్వర్గానికి వెళ్ళిపోయింది. కనుక మనం గనక మంచి సంకల్పాలు చేసుకున్నామంటే, ఇక్కడ కామధేను అంటే ఏమిటి, మన మనస్సే కామధేను. మన మనస్సులో మనం ఏదైనా తలుచుకున్నామంటే, మంచి మనస్సుతో మంచి సంకల్పంతో తలుచుకుంటే అది జరిగి తీరుతుంది, దాంట్లో సందేహం లేదు. కామం కామం దోగ్ధి, మన మనస్సే మనం అనుకున్న కామాలన్నీ పూర్తి చేస్తుంది, అది జరుగుతుంది. ఎప్పుడంటే మన మనస్సు ఎప్పుడైతే వాక్కు శుద్ధి, మనశ్శుద్ధి, ఆంతరంగిక శుద్ధి ఉంటుందో అప్పుడు జరుగుతాయి అవన్నీ కూడా. కామధుక్ అహమస్మి. వశిష్ట మహర్షి దగ్గర ఉంటుందట ఈ కామధేను. ఆయనకి ఏం కావాలన్నా కూడా ఇచ్చేది. విశ్వామిత్రుని దాన్ని తీసుకోవాలని చెప్పి ఎంత ప్రయత్నం చేశాడో, దాంట్లో నుంచి అనేక సైన్యాలు కూడా పుడతాయిట. అది పెద్ద స్టోరీ తెలుసు కదా, తెలియకపోతే చదవండి, అది ఆ స్టోరీ చాలా బాగుంటుంది. విశ్వామిత్రుడు అది చెప్తే ఇప్పుడు టైం కూడా సరిపోదు నాకు, అందుకని కథలే చెప్తూ ఉంటే ఎట్లా, విషయానికి వెళ్ళాలి కదా, అవన్నీ చదివి ఉండాలి, లేకపోతే కథల క్లాస్ ఒకటి పెట్టుకోవాలి. బాగుంటుంది. నందిని కామధేను యొక్క సంతానం. ఆ యొక్క కామధేను ఆయన దగ్గర ఉండేదన్నమాట, వశిష్ఠ మహర్షి దగ్గర. చాలా బాగుంటుంది ఆ కథ. తర్వాత ప్రజనః కందర్పః అస్మి. ప్రజనః ఇచ్ఛాశక్తి అని అర్థం, కోరిక, ఇచ్ఛ. ఇచ్ఛాశక్తి ప్రజనః కందర్పః అహమస్మి. అంటే మనం ఇంగ్లీష్లో క్రియేటివ్ పవర్ అంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఉంటే కదండి జ్ఞానం పెరుగుతుంది. మనకు ఇది తెలుసుకోవాలని కోరిక ఉండాలి, అది చెయ్యాలని కోరిక ఉంటే కదా, కోరిక ఉంటే కదా ఆ జ్ఞానం వస్తుంది. కనుక జ్ఞానశక్తిని ఆపరేట్ చేసేది ఇచ్ఛాశక్తి. ఒక సైంటిస్ట్కి ఇది ఇన్వెంట్ చేయాలి, కనుక్కోవాలి అనే కోరిక ఉంటేనే కదా ఆయన పరిశోధన చేస్తాడు. ఒక పరిశోధన చేస్తే కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేం. తెలుసుకోవాలంటే పరిశోధన చెయ్యాలి, పరిశోధన చెయ్యాలంటే పరిశోధన చెయ్యాలనే కోరిక రావాలి ముందు. కనుక కోరికలు తప్పు కాదు, కోరికలు ఉండడం దూషించకూడదు మనం. అందుకని స్వామీజీ అంటారు, డిజైర్ ఈజ్ నాట్ ఈవెల్. కోరిక ఉండడం అనేది పాపము కాదు, తప్పు కాదు, అయితే మంచి కోరికలు ఉండాలి. అహంకారంతో కూడినటువంటి కోరికలు ఉండకూడదు. మన కోరికలు ఏమైనా ఉంటే అది 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి, అటువంటి కోరికలు ఉండాలి. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి 3 కూడా అవసరమే మనకు. కనుక కోరికలు అనేవి మనం సరైన మార్గంలో పెట్టుకుంటే అవి మనకు ఎంతో సహాయపడతాయి. మనిషిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులన్నీ బయటకు వస్తాయి ఆ కోరిక వలననే. మనిషికి లేకపోతే కోరికలు ఎవరికి ఉంటాయండి? కనుక మన కోరికలు న్యాయబద్ధంగా ఉండాలి, మితంగా ఉండాలి, సక్రమంగా ఉండాలి. స్వామీజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే అప్రోప్రియేట్ డిజైర్స్ అంటారు, సరి అయిన కోరికలు. మన కోరికలు బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ ఉండకూడదు కోరికల్లో. క్లీన్గా ఉండాలి కోరికలు కూడా, క్లీన్ డిజైర్స్ అంటారు, ఏబిసిడి అంటారు స్వామీజీ. అప్రోప్రియేట్ బ్యాలెన్స్డ్ క్లీన్ డిజైర్స్ అట్లా ఉండాలి. అలా ఉండడంలో తప్పులేదు. భగవంతుడికే కోరిక ఉన్నది, లేదా బ్రహ్మదేవుడికి ఆయనకి సృష్టి చేయాలని కోరిక వచ్చింది. కనుక దేవుళ్ళకు కూడా కోరికలు ఉన్నాయి. లేకపోతే పీతాంబరం వేసుకోవాలని చెప్పి ఆయనకెందుకు కోరిక, వీణ వాయించాలని ఆవిడకి ఎందుకు కోరిక, వీణనే చేతిలో పెట్టుకోవాలని. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క లైకింగ్ ఉంటుంది, ఒక్కొక్కటి చెయ్యాలని ఉంటుంది, తప్పులేదు. కనుక కోరికలు ఉండడంలో తప్పులేదు, కానీ దుష్టమైన కోరికలు ఉండకూడదు, ఇన్బ్యాలెన్స్డ్గా కోరికలు ఉండకూడదు, అవి మనకు హాని చేస్తాయి, అది తెలుసుకోవాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఒక చోట చెప్తాడు, ధర్మ అవిరుద్ధ కామ అహమస్మి అంటాడు. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరికలను నేను అన్నాడు. ఏ కోరికైనా ధర్మానికి విరుద్ధమైతే అది నేను కాదు, చూసారా? లేకపోతే మనం ఏం చేస్తాం, అన్నీ ఆయనే కదా పుట్టిస్తున్నాడు లోపల నుంచి, కోరికలన్నీ ఆయనే అని చెప్పి ఆయన మీద అక్షింతలేస్తాం, భగవంతుడి మీద. ఆయన అన్నాడు, వీడందరూ స్మార్ట్, నేను స్మార్టర్ అన్నాడు భగవంతుడు. ఏం చెప్తాడు ఆయన, నేను ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరికలను ప్రతి వ్యక్తిలో నేనే అన్నాడు. అదే, అందుకని మనం మంచి పనులు చేస్తే ఎప్పుడైనా మంచి కోరికతో అది నీ గొప్పతనం కాదు. ఇప్పుడు అర్థమైందా? అది ఆయన గొప్పతనం, ఎందుకంటే ఆయన కూర్చొని చేయిస్తున్నాడు మంచి పనులు. చెడు ఏదైనా చేస్తే మన గొప్పతనం, గొప్పతనం చెప్పుకోవాలి, మన పరాక్రమం, అక్రమం, పరాక్రమంలో అక్రమం, అది మనకి హాని చేస్తుంది, మనకి దిగులు చింతను కలుగజేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా జీవితంలో మన కోరికలను బ్యాలెన్స్గా చేసుకుంటూ పోవాలి. అది కందర్ప. తర్వాత సర్పాణం వాసుకి అహమస్మి, సర్పములయందు. సర్పములయందు అంటే శివుడు వేసుకుంటాడు మెళ్ళో ఆ సర్పం, అటువంటి సర్పం. వాసుకి అహమస్మి, ఆ వాసుకితోనే కదా ఈ సముద్రం మదనం చేసింది. ఈ సముద్రాన్ని కవ్వంగా చేసుకో, ఈ పర్వతాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటే దాన్ని ఏ తాడుతో తిప్పుతారండి, ఏ తాళ్ళు ఆగుతాయి దాని ముందు? అందుకని వాసుకి అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి వాసుని పావుని రిక్వెస్ట్ చేస్తే నేను వస్తాలే అని చెప్పి అన్నాడు. దాన్ని చుట్టి చుట్టుకుంది వచ్చి ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు పట్టుకొని ఇంకా చిరుగుతూ ఉన్నారు ఆ మథనం. ఎటువంటి అద్భుత కల్పన చూడండి అసలు. ఇంకా దానివల్ల చాలా తెలుసుకోవాలి మనం. ఆ సముద్ర మథనం అంటే మన మనసే మథనం, ఇటువైపు అహంకారం, అటువైపు దేవతలు, ఇటువైపు దైవీ గుణాలు, అసుర గుణాల మధ్యలో క్లాష్. మంచివి వస్తాయి, చెడు వస్తాయి ఇందులో నుంచే. ఈ క్లాష్ జరుగుతున్నప్పుడు, ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు పని ఆగకుండా చెయ్యాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆపకూడదు, అమృతం వచ్చే వరకు పని చేయాలి, సక్సెస్ అయ్యే వరకు పని చెయ్యాలి. ఇవన్నీ తెలిస్తే మనకు ఆ సముద్ర మథనం నుంచి, కథ నుంచి అనేకమైనటువంటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే మోరల్ ఎథిక్స్ నీతిని ఆ కథలో నుంచి తీసుకోవాలి. సర్పాణం అహం వాసుకి అస్మి. ఇక్కడ పాము అనేటువంటిది మనకు ఏం తెలియజేస్తుంది అంటే అహంకారానికి సింబాలిజం, సింబాలిక్. శివుడు తన మెడలో ఆభరణంగా వేసుకున్నాడు ఆ పాముని, ఆ పాముని ఆభరణంగా ఉంచుకున్నాడు. మన అహంకారం కూడా మనకు ఆభరణంలాగా ఉండాలి, కానీ మన అహంకారం మనలో గర్వాన్ని, ఈర్ష్య, అసూయల్ని కలుగ చేయకూడదు. మన అహంకారం మనకు అలంకరణ కావాలి. శివుడికి ఎట్లాగైతే పాము అలంకారం అయిందో, ఏమండి పామును మెడలో వేసుకుంటారండి ఎవరన్నా? వేసుకున్నాడు ఆయన, నాగేంద్ర హారాయ, హారం అది త్రిలోచనాయ, మూడు కళ్ళు ఉంటేనే మూడో కన్ను ఉంటే ఎట్లా ఉంటారు వికృతంగా, అయినా ఆయన మూడో కన్ను ఉన్నది నువ్వు గొప్పవాడు అని చెప్పి పూజిస్తాం. నాగేంద్ర హారంగా ఉండదు ఆయనకి, అంటే అహంకారానికి సింబలమైనటువంటి వాసుకిని ఆయన హారంగా ఉంచుకున్నాడంటే దాని వల్ల విషాన్ని తీసేశాడు ఆయన, అది ఏం చెయ్యలేదు, హాని చెయ్యదు. అలా మన అహంకారం మనకు హాని చెయ్యకుండా ఉండాలి. కనుక ప్రతి మనిషిలో నేను ఈ పని చెయ్యాలి, అన్నం తినాలి, చెప్పులు వేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలంటే అహంకారం ఉండాలి, నేను అనేది తెలిస్తేనే కదండి చేస్తాం. అంతవరకు ఫంక్షనల్ అహంకారం అంటారు దాన్ని, అది ఉన్నంతసేపు పర్వాలేదు, దాన్ని దాటి మీరిపోయి ఉంటే అది హాని చేస్తుంది మనిషికి, దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. హాని అంటే ఏమిటి, అశాంతిని కలుగజేస్తుంది అని అర్థం. అది ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం. తర్వాత శ్లోకం చదువుతాం.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమాచాస్మి యమసంయమతామహం.
అందుకనే జ్ఞాని అహంకారం శుద్ధ అహంకారం. జ్ఞానికి కూడా నేను అనేటటువంటి భావన ఉంటుంది, ఉండాలి, అది శుద్ధమైన అహంకారం. అందుకే వాళ్ళకి అలంకారంగా ఉంటుంది ఆ అహంకారం. ఇప్పుడు నాగానాం అనంతః చ అస్మి అన్నారు. ఇప్పుడే పైన కదే పాము చెప్పావు, మళ్ళీ ఇంకొక పాము అంటయ్యా అంటే, నాగానాం అంటే పాములయందు సర్పములయందు నాగానాం అనంతః అహమస్మి. అది ఆయనకి ఇప్పుడు మరి శివుడి యొక్క వాసుకుని గురించి చెప్పారు కానీ మా విష్ణువు యొక్క సర్పాన్ని గురించి చెప్పలేదంటే కోపం వద్దు, చెప్తాను చెప్తానన్నారు. అనంతః అన్నారు దయానంద స్వామీజీ అంటుంటారు. ఫస్ట్ స్ప్రింగ్ కాట్ ఎవరంటే ఈయనే, శేషతల్ప శాయి. విష్ణుమూర్తి పడుకుంటాడు శేషతల్పం. ఈ శేషతల్పానికి అనేక వేల తలలున్నాయట, సహస్రమైనటువంటి తలలున్నటువంటి నాగసర్పం. అనంతః అన్నారు. ఆ అనంతమైనటువంటి సర్పం కుర్లాన్ బెడ్ లాగా అనమాట, కుషన్ లాగా ఉంటుంది ఆయనకి. అక్కడి నుంచే వచ్చింది కుర్లాన్ బెడ్ కూడా తర్వాత. ఫస్ట్ కాట్ అనమాట అది, స్ప్రింగ్ కాట్. ఓకే, అనంతః. అనంతః అనేది ఇక్కడ మనకు విష్ణుమూర్తి అనంతః అనేది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కూడా మనం తైత్రీయంలో చూసాం. ఇక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే అనంతః అనేటువంటిది నిర్గుణం బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. దాని మీద విష్ణుమూర్తి సగుణ ఈశ్వరగా, అంటే అనంతమైనటువంటి నిర్గుణ బ్రహ్మ ఇస్ అధిష్టానం సపోర్ట్ ఫర్ సగుణ ఈశ్వర విష్ణుమూర్తి అని చెప్పుకోవచ్చు. వేదాంతపరంగా ఎలాగైనా చెప్పుకోవచ్చు, ఎలాగైనా ఎలా చెప్పుకుంటారండి అన్నారు. అలాన్నీ పురాణాల్లో అలా చెప్పబడింది అని అర్థం అనంతః అన్నారు. తర్వాత శ్రీధర స్వామి కమెంటరీ ఉంది భగవద్గీతకి, ఆయన చెప్తారు దీనికి విషం ఉండదట, నిర్విషాణం అన్నారు. విషం లేనటువంటి నిర్విషాణం బహుశిరసాం, అనేక తలలు ఉండి విషం లేనటువంటిది. అక్కడ వాసుకికి అదే కదా విషం కక్కుతుంటుంది వాసుకి, అయినా కూడా శివుడు దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అలంకారంగా. అహంకారం పడగలెత్తుతుంది అంటారు చూసారా, అయినా కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఆయన అలంకారంగా. ఇది అనంతః అనేటువంటిది విషం లేనటువంటిది. నాగానాం అహం అనంతః అస్మి. తర్వాత యాదసాం వరుణః అస్మి. యాదసాం అనేక మంది దేవతలు ఉన్నారు, దేవతలు జలదేవతలు, జలానికే అనేక దేవతలు ఉన్నారు. ఆ జలదేవతల్లో యాదసాం అనేటటువంటి దేవత, ఆ దేవతని నేను జలదేవత వరుణ అన్నారు. ఇప్పుడు జలం అంటే అనేక చోట్ల ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది జలం? బావిలో ఉంటుంది, చెరువులో ఉంటుంది, సరస్సులో ఉంటుంది జలం, సముద్రంలో ఉంటుంది. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ ఉండేది ఎక్కడ జలం అంటే? సముద్రంలో. సరసామస్మి సాగరహ అని చెప్పి అక్కడ చెప్పాడు. ఎక్కువ జలం ఎక్కడ ఉందో రిపాజిటరీ, వాటర్ రిపాజిటరీ, ఇవన్నీ కూడా వాటర్ రిపాజిటరీసే. అయినా ఎక్కువ జలం ఎక్కడ ఉంటుందో సాగరం, సాగరం నేను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ సాగరానికి అధిష్టాన దేవతలు ఉన్నాయి. ఇప్పటికీ చూడండి గ్రామాల్లో ఆ సరస్సులకి దగ్గరికి వెళ్తారు, కొలను దగ్గరికి వెళ్తారు, ఆ చెరువుల దగ్గర పూజ చేస్తారు. బావికి పూజ చేస్తున్నాం మనం, చూసారా? బావికి గట్టుకు పూజ చేస్తాం, బావిలో ఉన్న నీటికే మనం పూజ చేసేది, నీటికే. చూసారా బావికి పూజ చేయడం? మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. బావికి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. ఇదేమిటండి బావికి పూజ చేస్తారంటే? యాదసామ్ అన్నాడు. ఆ వరుణ దేవతని నేను, ఆ జల అధిష్టాన దేవత అని అర్థం. వర్షం, మేఘం కూడా అందులో కూడా జలం ఉన్నది. మేఘంలో కూడా నీటి మేఘాలు ఉంటాయి కదా, అందులో జలం ఉందా లేదా? అక్కడ జలం ఉంది. కనుక ఈ జలాలన్నిట్లో అక్కడక్కడక్కడ దేవతలు ఉన్నారు, అధిష్టాన దేవతలు. ఆ దేవతలలో వరుణ అనేటువంటి యాదసాం అంటే నీటి అధిష్టాన దేవతలలో నేను వరుణుని అని అర్థం. వరుణ దేవతని అస్మి. తర్వాత పితృణాం అర్యమా చాస్మి. పితృదేవతల యందు నేను అర్యమా అని దేవతని. పితృణాం పితృరాజు ఈయనే. అర్యముడు అంటే పితృరాజు, పితృలందరికీ రాజు లాంటి వాడు. అంటే మన పితృలందరికీ డైటీ ఆఫ్ యాన్సిస్టర్స్ అంటారు. మన యాన్సిస్టర్స్ అందరికీ ఒక డైటీ ఉంటాడు. ప్రతిదానికి డైటీ ఉండాలి, దేవత ఉండాలి. వాళ్ళల్లో ఆ దేవత ఎవరంటే అర్యముడు అని అర్థం. అర్యమా. తర్వాత సంయమతాం యమః అస్మి. సంయమతాం అంటే నియంత్రించే వాళ్ళల్లో, నియంత్రించే వాళ్ళల్లో నేను యముణ్ణి అన్నాడు. యముడే కదా అంతా నియంత్రిస్తాడు. మన వయస్సుని, మన యొక్క ఆయుష్ని, మన కాలాన్ని అంతా నియంత్రించేవాడు ఎవరు? యమధర్మరాజు. కనుక అందరినీ నియంత్రించేది, ప్రపంచం మొత్తాన్ని నడిపించేవాడు యముడు. నేను ఉంటాను రేపు వస్తాలే అంటే ఆయన రేపు రేపు కాదు, నువ్వు ఎక్కడ చేయాల్సిందే అన్నాడు. యమలోకం అనే ఒక సినిమా ఏదో వచ్చింది అనుకుంటాను, యమలోకమా ఏదో లోకం. కనుక ఆ యమలోకం, ఆ యమధర్మరాజు ఎంత స్ట్రిక్ట్ పర్సన్ అంటే అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ పర్సన్ అన్నమాట చాలా యమధర్మరాజు. అందుకని ఇక్కడ సంయమతం అంటే ఏంటి? నియంత్రణ చేసే వాళ్ళల్లో, రిస్ట్రైనింగ్ అంటారు. ప్రతి వాళ్ళ యొక్క కర్మలను, వాళ్ళ కర్మ ఫలాన్ని, ఆయుష్ని అన్నీ కూడా నియంత్రించేవాడిని నేనే అంటాడు. అటువంటి వాళ్ళల్లో ముసలితనం ఎప్పుడు రావాలి వీళ్ళకి? వాళ్ళు పరిగెడుతుంటారు 30-20 ఏళ్ళప్పుడు బాగా పరిగెడుతుంటారు. పరిగెత్తి పరిగెత్తి ఎంతకాలం పరిగెడతాం? తర్వాత ఈయన నియంత్రిస్తాడనమాట. తర్వాత ఆ పరుగునంతా కూడా నియంత్రిస్తాడు. అందుకని చిన్నగా ముందే స్పీడ్ తగ్గుతుందనమాట కొంతకాలానికి. మనిషికి 40 దాటుతుండగానే 50కి స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్పీడ్ తగ్గించి ఆయన ఎవరో తెలుసా? యమధర్మరాజు. ఆ పరుగు అంతా పోతుంది. ఇప్పుడు ఇప్పుడు లేవాలంటేనే కష్టం, కూర్చోవాలంటే కష్టం, కాసేపు పడుకుంటే బాగుంటుందండి. ఈ స్పీడ్ అంతా ఎక్కడ తగ్గింది, ఎవరు తగ్గించారంటే ఆయన చేతిలో ఉంది స్విచ్. ఇప్పుడు తగ్గించు స్పీడ్, పెంచు, తగ్గు స్పీడ్ అంటారు. ఆయన చేస్తుంటాడు అన్నమాట అంతా. అందుకని మనం కూర్చుంటే లేవలేం, లేస్తే కూర్చోలేమనే స్థితికి కూడా ఎవరు కారణం? నియంత్రించేది ఎవరు? యమధర్మరాజు. ఎందుకంటే ఆయన డ్యూటీ అది, అది ఆయన డ్యూటీ, చేసి తీరాలి, తప్పదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అందుకంటే సంయమతాం అన్నారు. ఎందుకంటే నో కాంప్రమైజ్. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, 80-90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా జుట్టు నెరవకూడదు, పళ్ళు ఊడకూడదు అంటే ఏ నువ్వెవరు చెప్పడానికి? నేను నియంత్రించేవాడిని. ఎప్పుడు పళ్ళు ఊడాలి, ఎప్పుడు జుట్టు ఊడాలి, అవన్నీ నేను కదా నియంత్రించేవాడిని అంట. అంత నియంత్రణ చేస్తాడు ఆయన మొత్తాన్ని. లేకపోతే మనం చెప్పిన మాట వింటామా? మనుషులు చెప్పిన మాట ఇట్లా ఉంటేనే వినడా? పర్మనెంట్ పళ్ళు చెట్టు పెట్టించుకోను, పర్మనెంట్ బోన్స్ కూడా మార్చుకుంటున్నారు, అన్ని ఏవన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ పెట్టుకొని ఎట్లాగైనా మేనేజ్ అవుదామని చెప్పి చూస్తున్నారు అందరూ జనం. నువ్వన్నీ డూప్లికేట్ పెట్టుకున్నా కూడా, కిడ్నీ డూప్లికేట్, జాయింట్స్ డూప్లికేట్, పళ్ళు డూప్లికేట్, కళ్ళు డూప్లికేట్, ఏది డూప్లికేట్ కాదు చెప్పండి? అసలు ఒరిజినల్ ఒకటి లేదు. ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత అన్నీ డూప్లికేట్లే. ఆయన అంటాడు, నువ్వు ఎన్నన్నా డూప్లికేట్లు పెట్టుకో, నేను మాత్రం నా టైం ప్రకారం నేను తీసుకుపోతా అంటాడు ఆయన. ఆ మాట వింటేనే భయం ముందు మనకు, ఎందుకంటే అసలు ఆ భయం అని చూడండి, ఆయన స్ట్రిక్ట్గా ఉండబట్టే కదా భయం మనకు. ఈయన ఎవరు మాట వినడు, ఈయన ఆయన చెప్పిన మాట మనం వినాల్సిందే అన్నాడు. అందుకనే మార్కండేయుడి స్టోరీ, సావిత్రి స్టోరీ అన్నీ చెప్తుంటారు మనకు. అందుకే యముడిని చూసి భయపడకూడదు, పాపం ఆయన ఏం చేస్తాడు? అసలు యముడి భయం ఎందుకు ఉండాలి? నేను శరీరం అయితే కదా. ఇందాకనే కదా చూసాం, ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీత్, బ్రహ్మైవ ఇదమగ్ర ఆసీత్, బ్రహం హం బ్రహ్మాస్మి. తీసుకుపోతే తీసుకుపో, నాకేంటి అనాలి. తీసుకుపోతే తీసుకుపో, నాకేంటి. నేను ఇంకా థ్యాంక్స్ చెప్తాను నీకు తీసుకుపోతే తొందరగా, ఎందుకు లేకపోతే బాధలు ఇస్తూ ఉండే శరీరంతో ఎందుకండి? అట్లా ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట. ఏదైనా ఆగతే స్వాగతం కురియాదు గచ్చంతం నా నివారయ్యేత్, వచ్చేటప్పుడు పన్నీరు, వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపించాలన్నమాట. అట్లానే చెప్పుకుంటే కొంచెం భయం తగ్గుతుంది. అలా వింటూ ఉంటే కొంచెం ఈ మరణ భయం తగ్గుతుంది. మరణం ఒక్కసారే కదండి వస్తుంది, ఆయన మరణ భయం అనేక సార్లు వస్తుంది. అన్ని డెత్ కేసులు ఎక్కువ వింటున్నాం వారం నుంచి. ఆయన పోయినాడు, ఈయన పోయినాడు, ఆవిడ పోయింది, ఈవిడ పోయింది, ఈయన పోయింది, ఈయన ఒక్కొక్కసారి ఎట్లనమాట. మళ్ళీ వెంటనే నెక్స్ట్ ముహూర్తాలు, అబ్బా ఏ ముహూర్తం అండి ఈ ముహూర్తం, దానికి దానికి దీనికి దీనికే. అది అయిపోయింది ఆ వారంలో, ఈ వారంలో మళ్ళీ ముహూర్తాలు ముహూర్తాలు అని చెప్పి వేల పెండ్లిళ్ళు వేల పెండ్లిళ్ళు. ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది చూసారా. ఇంకొకటి కూడా చెప్పారు, వ్యాలెంటైన్స్ డేక ఎంతోమంది పిల్లలు పుడుతున్నారట తొందర తొందరగా ఆ వ్యాలెంటైన్స్ డే వలన, ఎందుకంటే ప్రేమ ఎక్కువైపోతున్నది, జనాభా పెరిగిపోతుంది. ఆయన అక్కడ వెకేట్ చేస్తుంటే ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది. సరే, యమధర్మరాజు గురించి వదిలిపెడదాం ఇప్పుడు. తర్వాత శ్లోకం,
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం.
ప్రహ్లాద అనే పేరు దైత్యానాం దైత్యులయందు, దితిపుత్రులైన వాళ్ళందరూ దైత్యులు, అదితి పుత్రులందరూ ఆదిత్యులు. దైత్యానాం అంటే అసురులయందు హిరణ్యకశిపుడి పుత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నేను అన్నాడు. దైత్యుడి పుత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నేనంటాడేమిటి అన్నాడు. దైత్యుడైనప్పటికీ కూడా ఆ ప్రహ్లాదుడు నా భక్తుడు, పరమభక్తుడు కనుక నన్ను ఆ ప్రహ్లాదుడి యందు చూసి ఆరాధించు అని అర్థం. ఆహ్లాదయతి ప్రహ్లాద. తర్వాత చూస్తాం మిగతావని.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.